സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
മൂടവ അധ്യായം ആറവ ശ്ലോകം.
കർമ്മേന്ദ്രിയാണി സംയമ്യ യ ആസ്തേ മനസാ സ്മരണ ഇന്ദ്രിയാർത്ഥാന് വിമൂഢാത്മാ മിഥ്യാചാരസ്വ ഉച്യതേ
കൃഷ്ണപരമാത്മാ അർജുനുടിക്ക് കർത്തവ്യ ബോധന ചെയ്യുന്നു. പ്രതി വ്യക്തി തന കർത്തവ്യാന്ന് നിർവർത്തിച്ചടം ചാല അവസരം. മന കർത്തവ്യം മന ബാധ്യത മനം ചേസേటప్పుడు మనకు కొన్ని ఇష్టంగా ఉంటాయి, కొన్ని అయిష్టంగా ఉంటాయి. మనకు చేయడం ఇష్టం ఉండదు, అది మన బాధ్యత అయినప్పటికీ కూడా మనకు తెలుసు అది 100కు 100% మన బాధ్యత అని మనకు తెలుసు. కానీ అది చేసేటప్పుడు మనకు ఇష్టం ఉండదు, అయ్యో చేయాల్సి వచ్చిందే అని చేస్తాం. ఉదాహరణకి వంట చేయడం, బాధ్యతే వంట చేయడం. ఆ రోజు చేయాలి ఇదే వంట, రోజు పెడుతున్నాం వంట చేసి పెడుతూనే ఉన్నాం సంవత్సరాల తరబడిగా. ఒక మెప్పు లేదు ఏమీ లేదు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. బాధ్యతను తెలిసినా కూడా అది చేసేటప్పుడు ఇష్టంగా చేయకపోవడం మంచిది కాదు అంటారు కృష్ణ పరమాత్మ. అది ఇష్టంగా చేయాలి బాధ్యత చేసేటప్పుడు. ఎలా చెయ్యమంటావయ్యా ఇష్టంగా అంటే, నాకు అర్పణ చెయ్యి చేసేటప్పుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. నాకు చేస్తున్నానని చెయ్యి, భగవంతుడికి చేస్తున్నానని చెయ్యి. అప్పుడు నీకు ఆ పని చేసేటప్పుడు ఎటువంటి అలసత బాధ ఉండదు. అలా చెయ్యాలి. ఇష్టమైన పనులు అందరం చేస్తాం, అది బాధ్యత అయినా కాకపోయినా కూడా ఒక్కొక్కసారి చేస్తుంటాం ఇష్టమైందైతే. ఇష్టం కానిదైతే బాధ్యత అయినా కూడా చెయ్యాలని అనిపించదు. ముసలి తల్లిదండ్రులను చూసుకోవడం బాధ్యత, ఒక్కొక్కసారి వాళ్ళని చూసుకుంటూ ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పిందే చెప్తుంటారు, అడిగింది అడుగుతుంటారు, బాధ్యత వాళ్ళని చూసుకోవడం. కానీ అయిష్టంగా ఉంటుంది, నేనేమో బిజీ బిజీగా ఉంటాను, వాళ్ళేమో పొద్దుకులు నా పక్కన కూర్చో కూర్చో అంటుంటారు, ఎలా కుదురుతుంది? బాధ్యతే అయిష్టంగా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా మనం మన బాధ్యతల్ని అయిష్టంగా చెయ్యడమో చేయకపోవడం ఇలా చేస్తూ ఉంటాం. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన నీ బాధ్యత నుంచి నువ్వు తప్పించుకోకూడదు. తప్పించుకొని నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా అది నీకు శాంతిని సుఖాన్ని ఇవ్వదు అన్నారు. నీ కర్మ అంటే నీ పనిని, నీ యొక్క బాధ్యతని నిర్వర్తించడం చాలా ముఖ్యం. అలా చేయకపోతే ఏమవుతుందని చెప్పి 4, 5, 6 శ్లోకాల్లో 3 విధాలుగా చెప్తున్నారు. ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? పోయిన వారం చూశాం 4వ శ్లోకంలో ఏం చెప్పారు? కర్మను కనుక వదిలిపెడితే, నీ యొక్క బాధ్యతను వదిలిపెడితే నీకు మోక్షం రాదు అన్నారు. నా బాధ్యతను వదిలిపెట్టడానికి మోక్షానికి ఏమిటండి సంబంధం? అంటే నీ బాధ్యత నిర్వర్తించడం వలన వచ్చే చిత్తశుద్ధి నీకు రాదు, మనస్సు నిర్మలత రాదు. ఆ మనస్సు శుద్ధి రాకపోవడం వల్ల నీకు జ్ఞానయోగ్యత రాదు. ఏ బాధ్యత చేస్తే నీకు చిత్తశుద్ధి వస్తుందో, ఆ చిత్తశుద్ధి వలన జ్ఞానయోగ్యత వస్తుందో, జ్ఞానయోగ్యత రాదు చిత్తశుద్ధి లేకపోవడం వలన. చిత్తశుద్ధి రాదు నీ బాధ్యత నిర్వర్తించకపోవడం వలన. కనుక నీ యొక్క పనిని నువ్వు చేయకపోతే చిత్తశుద్ధి రాదు, జ్ఞాన యోగ్యత రాదు. అయితే ఏమిటి అంటే, జ్ఞాన యోగ్యత లేకపోతే జ్ఞానము రాదు, జ్ఞాన ప్రాప్తి ఉండదు. గురు ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి ఎట్లా లభిస్తాయి? నీ యొక్క పనులను నువ్వు చేయకపోతే అన్నారు. ముందు మన రాగద్వేషాలను మనం తగ్గించుకోవడానికే ఈ యొక్క బాధ్యతను మనం చేయడం. అది చేసేటప్పుడు రాగద్వేషాలు వస్తాయి మనిషికి, అదే మలినం మనసులో. కనుక కర్మను గనక చేయకపోతే, చిత్తశుద్ధి రాకపోతే, రాగద్వేషాలు పోకపోతే జ్ఞాన యోగ్యత రాదు. జ్ఞాన యోగ్యత లేకపోతే గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి ఉండదు. గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి లేకపోతే జ్ఞానం రాదు. జ్ఞానం రాకపోతే మోక్షం రాదు. కనుక నాలుగవ శ్లోకంలో ఏం చెప్పారు? న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః న అశ్నుతే. వ్యక్తి నైష్కర్మ్యం మోక్షాన్ని పొందలేడు అన్నారు. కేవలం తన కర్మను మాత్రం త్యాగం చేసి సన్యాసం తీసుకున్నంత మాత్రాన మోక్షం రాదు. నచ సన్యసనాదేవ, కర్మను వదిలిపెట్టినంత మాత్రాన మోక్షం రాదు అని చెప్పారు. ఐదవ శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? రెండవ దోషం అంటే కర్మ కనుక చేయకపోతే వచ్చే రెండవ దోషం, నువ్వు ఆ కర్మను చేయకపోవడం అసలు దోషం కాదు నాయన, అసలు ఉండలేవు నువ్వు కర్మ చెయ్యకుండా. ఎవరు పనులు చెయ్యకుండా ఉండనే లేరు. నహి కశ్చిత్ క్షణమపి, ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా వ్యక్తి ఉండలేడు. అందుకని నువ్వు నీ కుటుంబ బాధ్యతలన్నీ వదిలిపెట్టి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా మరొక చోటికి వెళ్ళి ఇంకొక ఆశ్రమంలోకి పోయి, ఇంకొక ఆర్గనైజేషన్లో పోయి అక్కడ మళ్ళీ చేయాల్సిందే కదా పనులు. ఈ చిన్న మిషనే ఇంటి ఇల్లే నువ్వు సరిదిద్దుకోలేకపోయినావు, ఆశ్రమంలోకి పోయి ఏం చేస్తావు? అందుకని పనులు చెయ్యకుండా ఎవడు ఉండలేడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పనులు చెయ్యాల్సిందే, పని చేస్తూనే ఉండాలి మనిషి అన్నాడు. ఆరవ శ్లోకంలో ఏం చెప్పారు? ఒకవేళ ఎవరైనా చేతులతో, కాళ్లతో, ఆలోచనలతో వాళ్ళ పనులు చెయ్యకుండా, ఏ పనులు చెయ్యకుండా మనసులో మాత్రం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది సన్యాసం తీసుకొని అన్ని వదిలిపెట్టిన తర్వాత మానసికంగా చింతన చేస్తుంటారు. మానసిక పరిణతి లేకుండా సన్యాసం తీసుకున్నారే అనుకోండి, సన్యాసం కాకపోయినా కనీసం ఈ తెల్ల వస్త్రాలు కట్టుకుంటుంటారు చాలామంది. మాకు ఇంకేం అక్కర్లేదు, ఇంక సన్యాసులతో సమానమే వాళ్ళు దాదాపు, లేకపోతే ఒకే రంగు కట్టుకునే ఉంటూ ఉంటారు. పసుపు ఎరుపు రంగు కట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా రకరకాలుగా. కనుక మాకు ఇంకేమీ అక్కర్లేదు, లేకపోతే కాషాయం ఏదో ఒకటి కట్టుకొని ఉంటారు. కానీ లోపల మాత్రం మనసులో వాటి మీద వీటి మీద ఆలోచనలు, కోరికలు పోలే, మానసికంగా చింతన చేస్తూ ఉంటాడు. అది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే, అది అనుభవిస్తే బాగుండే అని చెప్పి మనిషికి ఉన్నదనుకోండి, అది మిథ్యాచారం అంటారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ చూడండి ఆరవ శ్లోకంలో, కర్మేంద్రియాణి సంయమ్య. కర్మ అంటే మన యొక్క కాళ్ళు చేతులు చేసే పనులని, మాట్లాడటం, ఎవరు మాట్లాడకుండా ఉంటాడు ఒక్కొక్కటి, మౌనంగా ఉండడం. కర్మ ఇంద్రియాణి అంటే ఏమిటి? తత్వబోధనలో చెప్పబడింది కాళ్ళు చేతులు వాక్కు కర్మ ఇంద్రియాలు, ఈ మూడు కూడా సంయమ్య, వాటిని ఏం పని చేయనీయకుండా కదలకుండా ఏ ఆస్తే ఎవరైతే ఉంటాడో. కానీ మనసాస్మరణ్, ఆ సినిమాకి వెళితే బాగుండే, కూర్చొని ఇక్కడే కూర్చున్నాడు, ఏదో క్రొత్త సినిమా వచ్చింది మనం చూడలేకపోయినామే, చాలా బాగుంది అంటున్నారే, లేకపోతే అక్కడ డిస్కౌంట్ సేల్ ఇస్తున్నారే చాలా, మనం వెళ్ళలేకపోతున్నామే, వెళ్తే బాగుండే అంటుంది అనిపిస్తుంది. అంతకుముందేమో అందరికి ఏం చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పాడు, అందుకని కూర్చున్నాడు. మనసు మాత్రం ఎక్కడుంది? డిస్కౌంట్ సేల్ మీద ఉంది. అట్లా ఆలోచి మనసాస్మరణ్, నేనేం తిననండి, నాకేం ఇష్టం లేదండి, నేనేం తిననంటాడు. వడ్డించడానికి వచ్చినప్పుడు తిననంటాడు, అది కొంచెం వేస్తే బాగుండే అని మనసులో ఆలోచన. ఇట్లా అనమాట, చేతులతో కూడా ఏమీ చెయ్యడు కానీ చెయ్యాలనిపిస్తూ ఉంటుంది లోపల మనసాస్మరణ్. వాళ్ళని ఏమన్నారు కృష్ణ పరమాత్మ, ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఎవరైతే మనసుల్లో ఆలోచిస్తూ ఇంద్రియాలను మాత్రమే ఇలా నిగ్రహిస్తూ ఉంటారో వాళ్ళు ఇంద్రియార్థానంటే ఇంద్రియ విషయాలను చింతన చేస్తూ ఉంటారో. వివాహం చేసుకోలేదు వద్దనుకున్నాడు, కొంతకాలం తర్వాత సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు, తీసుకున్న తర్వాత ఎవరో ఇద్దరు స్కూటర్ మీద పోతుంటే భార్య భర్తలు, నాకు కూడా భార్య ఉంటే బాగుండే, నా పక్కన వెనకాల ఎవరు కూర్చోవడానికి లేరే అని చెప్పి ఆలోచిస్తాడు. ఇట్లా అన్నమాట, సినిమాకు పోతుంటే ఇద్దరు కలిసిపోతుంటారు, అయ్యో నాకు అని ఎవరు లేరే అని బాధ, ఎవరైనా సహాయం చేయడానికి నాకంటూ ఎవరు లేరే అని ఆలోచన వస్తుంది. అలా వచ్చి ఆలోచనలోనే ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మిథ్యాచారస్త ఉచ్యతే అన్నారు. కనుక ఎవరు పని చెయ్యకుండా ఉండలేరు, ఉండలేరు. అలా ఉన్నా కూడా ఆ మనిషి యొక్క మనస్సు పనిచేస్తూనే ఉంటుంది దాని మీద. కనుక మనోనిగ్రహం కావాలి కానీ ఏదో వేషం మార్చుకున్నంత మాత్రాన, మాటలు మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన, ఎక్కడికి పోకుండా ఉన్నంత మాత్రాన మనిషికి ఆ జ్ఞానస్థితి వచ్చిందని చెప్పడానికి వీలు లేదు, వైరాగ్యం వచ్చిందని చెప్పడానికి వీలు లేదు. వైరాగ్యం చాలా మందికి వస్తుంది, మన వాళ్ళు చెప్తారు కదా శ్మశాన వైరాగ్యం, ఎక్కడైనా ఏదన్నా చావు ఎవరైనా చనిపోయినారని విన్నప్పుడు శ్మశాన వైరాగ్యం అంటారు, అది తాత్కాలిక వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం అని కూడా ఒకటి చెప్తారు, గర్భం దాల్చి ప్రసవించిన తర్వాత వైరాగ్యం వస్తుంది, ఇంకా పిల్లలే వద్దు అనే వైరాగ్యం వస్తుంది ఆవిడకి. ఆ వైరాగ్యం ఎంతసేపు ఉంటుంది, కొన్ని నెలలే. అట్లా అంటూనే అంటూనే 10 మంది పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు. కనుక ఈ వైరాగ్యాలన్నీ తాత్కాలికమండి, ఎందుకంటే ఆ కష్టం వచ్చినప్పుడు వస్తుంది వైరాగ్యం, అది వివేకం వల్ల వచ్చింది కాదు వైరాగ్యం. కనుక కష్టాలు వచ్చినప్పుడు వచ్చే వైరాగ్యం వైరాగ్యం కాదు, వివేకంతో కూడిన వైరాగ్యమే వైరాగ్యం. ఈ ప్రపంచంలో ఏమీ లేదు, ఇదంతా కూడా సారం లేనటువంటిది, ఇందులో సుఖం లేదు అని తెలుసుకునేవాడు వివేకంతో కలిగిన వైరాగ్యం వస్తుంది అతనికి. అంతేకాని కష్టాలు చూసి పారిపోయి వైరాగ్యం తెచ్చుకునే వైరాగ్యం ఎంతసేపు ఉంటుందండి, ఉండనే ఉండదు. కనుక మనిషి ఒక్క క్షణం కూడా పని చేయకుండా కూర్చోలేడు, ఒకవేళ కూర్చోవాలని ప్రయత్నం చేసినా కూడా మనస్సు అదే ఆలోచిస్తూ ఉంటుంది. కనుక అర్జున, అన్నిటికంటే మంచిది ఏమిటో తెలుసా, నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అన్నాడు. అందుకని చాలామంది పని చెయ్యడం బాధ అనుకుంటారు, కష్టం అనుకుంటారు, కష్టమైనా సరే నీ బాధ్యతని నిర్వర్తించు అన్నాడు. అన్ని పనులు మనకిష్టంగా ఉండాలని ఏం లేదు, మన మనస్సు ఎప్పుడు కాసేపు అటు ఇటు ఆడుతూ ఉంటుంది, అది కొన్ని పనులు ఇష్టంగా ఉంటాయి, కొన్ని పనులు ఇష్టంగా ఉండవు. అంతేకాదు కొన్ని పనులు కొంతకాలం ఇష్టం ఉంటుంది, కొంతకాలం తర్వాత అదే పని. ఏదైతే ఇష్టపడ్డామో, ఏ వ్యక్తిని అయితే ఇష్టపడ్డామో, ఏ పని చేయడానికైతే ఇష్టపడ్డామో, ఆ వ్యక్తి ఇష్టం ఉండదు, ఆ పని ఇష్టం ఉండదు. అంటే మన మనస్సే ఊసర వెళ్ళిలాగా మారుతూ ఉంటుంది. కనుక మన మనస్సునే మనం అడగాలి, అసలు ఏమిటి నీ సంగతి, నీకేం కావాలి అని అడగాలి మనస్సును. దానికే తెలియదు ఏం కావాలో, కన్ఫ్యూజ్డ్. కనుక మనకు భగవంతుడు చెప్పే వాక్యాల ద్వారా వివేకాన్ని పొందాలే కానీ మన మనస్సు ఏదో చెప్పింది కదా చేద్దాం అని చెప్పి చెయ్యకూడదు. అలా చేస్తే మిథ్యాచారుడు అంటారు ఆ వ్యక్తిని. ఆ మిథ్యాచారణ వల్ల ఏమవుతుందంటే తర్వాత అతనే బాధపడతాడు, ఆ వ్యక్తే బాధపడతాడు. అందుకని కుటుంబం అనేటువంటిది మనుషులు ఎదగడానికి పెట్టినటువంటిది అన్నారు. కుటుంబం అనేటువంటిది మనుషులు ఎదగడానికి మనకిచ్చినటువంటి ఒక మార్గం ఇది. భార్య భర్త పిల్లలు వీళ్ళంతా కూడా దేనికంటే మనం ఎదగడానికి అని గుర్తుపెట్టుకోవాలి. ఆ సంబంధం దేనికోసం అంటే మనం మానసికంగా ఎదగడానికి ఇచ్చినటువంటి, అందులో ఎదిగి త్వరగా బయటికి రావాలి. బయటికి రావడం అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదు, మానసికంగా ఎదగాలి, అది అర్థం. కుటుంబంలో ఎదగాలి అంటే ఎలా? భర్త వల్ల భార్య మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి, భార్య వలన భర్త ఆధ్యాత్మికంగా మానసికంగా ఎదగాలి, పిల్లల వలన తల్లిదండ్రులు బాగా ఎదిగి పిల్లలకి వాళ్ళ బాధ్యతను వాళ్ళకి వదిలిపెట్టాలి. తల్లిదండ్రులు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత భగవత్ చింతన చేయాలి, అది ఎదగడం అంటే మానసికంగా. అంతేకాని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి పోతావు? రోడ్డు మీద నుంచుంటావా? నుంచోలేవు కదా, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉంటూనే అన్నిట్లో పట్టించుకోకూడదు, ప్రతిదాన్ని పట్టించుకోకూడదు, మనం ఎదిగిపోవాలి వాటితో నుంచి. అది ఎదగడం అంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలి. లేకపోతే భర్తే సర్వస్వం అనుకుంటూ జీవితాంతం ఉంటే భార్యకి మోక్షం పొందలేదు. భార్యే సర్వస్వం అనుకుంటూ భర్త కూడా ఉన్నాడు అనుకోండి, ఆమె లేకపోతే నేను ఉండలేను, ఆమె లేకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు, ఇట్లా అలవాటు పడిపోయినారు అనుకోండి, అంటే మోక్షము ఒక గమ్యం అనేది తెలియదు ఇంకా మనిషికి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటమే సరిపోతుంది వాళ్ళకి జీవితాంతం. ఇంకా ఆమె లేకపోతే నా జీవితమే లేదు, ఆయన లేకపోతే నా జీవితమే లేదు, నా తల్లిదండ్రులు లేకపోతే నాకు జీవితమే లేదని, పిల్లలు లేకపోతే నేను ఇంకా బతకలేనని తల్లిదండ్రులు. శాస్త్రం చెప్తుంది అలా కాదు, పిల్లలు తల్లిదండ్రులు భార్యాభర్త వీళ్ళందరూ కూడా అందరూ అశాశ్వతమే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని భగవంతుడు మనల్ని వాళ్ళ నుంచి సపరేట్ చేసే లోపల మనమే మానసికంగా వాళ్ళ నుంచి దూరంగా ఉండి ఎదగాలి. మనిషి ఎదిగి మానసికంగా భగవత్ చింతనలోకి వెళ్ళాలి, లేకపోతే భగవంతుడే గుర్తు చేస్తాడు మనకు, నువ్వు ఎదిగావా లేదా మానసికంగా వాళ్ళ నుంచి. లేకపోతే అబ్బాయి 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 అబ్బాయిని గురించి ఆలోచిస్తుంది, దిగులు పడుతుంది, మంచం మీద పడుతుంది. మంచంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లిదండ్రులు, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య. ఇంకా అదే జీవితం అనుకోని, అదే పరమార్థం అనుకోని మనుషులు దిగులు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. భగవంతుడు ఏమంటాడంటే దిగులు పడటం కాదు, ఏ సంబంధమైన అనిత్యమే అశాశ్వతమే, అది శాశ్వతంగా ఉండాలని నువ్వు కోరుకోవాకు. అది శాశ్వతంగా ఉండాలని నువ్వు కోరుకుంటే నీకు దిగులు చింత బాధ ఏర్పడతాయి. కనుక నువ్వే గనక ఎదగకపోతే ఆ బంధమే పెరిగి 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 తెగిపోయే రోజు వస్తుంది ఒకరోజు, అప్పుడు కష్టపడతావు. అదే భగవంతుడు మనకు గుర్తు చేస్తాడు, ఆయనే లాగుతాడు మన సంబంధాలను, కొన్నింటిని దూరం చేస్తాడు ఆయనే. ఇంకెప్పుడురా ఎదుగుతావు నువ్వని చెప్పి దూరంగా ఉంచుతాడు ఒక్కొక్కసారి ఆయనే. అట్లనే ఎదుగుతాము అని ఆహా, అప్పుడు కూడా భగవత్ చింతన చెయ్యం మనిషి. ఆ సంబంధం అనేటువంటి బాంధవ్యాలు అనేటువంటివి అంత పటిష్టం, అందులో ప్రవేశించాలి. బంధువులు బాంధవ్యాలు, అన్నయ్య చెల్లెలు, భార్య భర్త, తమ్ముడు, వీళ్ళన్ని సంబంధాలన్నీ ఉండాలి. కానీ అదే పరమావధి కాకూడదు, కానీ అవుతుంది. అక్కడికి పోయినామంటే బయటికి రాలేము, అందులోకి వెళితే మనం బయటికి రాలేము. సరే ఇంకెందుకండి అందులోకి వెళ్ళడం? ఎట్లాగో బయటికి రావాలి కదా, మళ్ళీ అందులోకి వెళితే మాకు కష్టం, బయటికి రాలేము అట్లనకూడదు. వెళ్ళాలి, బయటికి రావాలి, అది తెలివిగలవాడ లక్షణం. శిశువు ప్రసవించిన తర్వాత బయటకు వస్తుంది, అమ్మ పొట్టలో నుంచి బయటికి రావాలి కదా, ఎట్లాగో ఎందుకు పొట్టలోకి వెళ్ళడం అని అంటే శిశువు ఎదగాలి కదా, ఎదగాలి కాబట్టి అమ్మ గర్భంలో ప్రవేశించాలి. అమ్మ గర్భంలో ప్రవేశించిన తర్వాత అమ్మ గర్భం చాలా హాయిగా ఉంది, నేనేం అన్నం సంపాదించుకోవక్కర్లేదు, బయట అమ్మ పొట్టలోనే నాకు అన్నం దొరుకుతున్నది కనుక ఎప్పుడు అమ్మ పొట్టలోనే ఉంటానంటే 10 నెలలు దాటిన తర్వాత కూడా శిశువు తల్లి గర్భంలోనే ఉండవచ్చా? ఉండకూడదు. శిశువు కనుక తల్లి గర్భంలోనే ఉంటే 10 నెలల తర్వాత కూడా ఏమవుతుంది? తల్లి ప్రాణం పోతుంది, శిశువు ప్రాణం పోతుంది. కనుక భగవంతుడి సృష్టిలో శిశువు గర్భంలో ప్రవేశించాలి, ఎదగాలి, బాగా ఎదిగిన తర్వాత బయటికి రావాలి. వస్తే తల్లికి క్షేమం, శిశువుకి క్షేమం. ఈ సంగతి అందరికీ తెలుసు కదా. అదేవిధంగా భగవంతుడు మనకు కుటుంబం, బంధువులు, బాంధవ్యాలు ఇవన్నీ పెట్టింది ఒక తల్లి గర్భం లాంటిది. అందులో ఎదగాలి. ఎదిగిన తర్వాత భగవంతుడే నాకు సర్వస్వం అని చెప్పి ఆ బంధువులందరినీ మానసికంగా వదలాలి. కానీ శారీరకంగా మనం చెప్పక్కర్లేదు, నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు తల్లివి కాదు, తండ్రివి కాదు అని చెప్పి చెప్పక్కర్లేదు. మానసికంగా ఎదగాలి. కానీ ఎవరికి, మనం చాలా మంది ఇళ్లలో చెప్తుంటారు కొంతకాలం పోయిన తర్వాత, అసలు నీకు నాకు సంబంధం లేదు పో, మాటలతో చెప్తే పోతుందా సంబంధం? నీకు నాకు సంబంధం లేదు పో అంటే అన్నయ్య చెల్లెలికి కానీ, చెల్లెలు అన్నయ్యకి కానీ, భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ, పిల్లలు తల్లిదండ్రులతో కానీ, తల్లిదండ్రుల పిల్లలతో కానీ నీకు నాకు సంబంధం లేదు పో అంటే ఎట్లా పోతుంది? రక్త సంబంధం కదా, అది పోనే పోదు. సంబంధం లేదు పో అనకూడదు. సంబంధం అనేది మానసికంగా మనం కొంతకాలం తర్వాత ఎదిగి భగవంతుడికి మనస్సునివ్వాలి. కానీ కుటుంబమే సర్వస్వం అనుకుని అందరికీ టెన్షన్లు, డిప్రెషన్లు ఎందుకు వస్తున్నాయి? కోపాలు, తాపాలు ఎందుకు వస్తున్నాయి? ఇంకా ఆ సంబంధమే సర్వస్వం, అదే ప్రపంచం అనుకునే వాళ్ళకి అన్నీ వస్తాయి. అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ అన్నీ వస్తాయి. కనుక ఏం చేయాలి ఇప్పుడు? అర్జున, నీ యొక్క కర్తవ్యాన్ని చేసి ఆ కర్తవ్యాన్ని నాకు అర్పించు, భగవంతుడికి అర్పించు. అదేవిధంగా మన కుటుంబ బాధ్యతలు కూడా మనం చేస్తూ, మన పిల్లలని చూసుకోవడం, ఇంట్లో ఆ పెద్దల్ని చూసుకోవడం, అతిథుల్ని చూసుకోవడం, ఇరుగు పొరుగు వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ చేస్తూనే భగవంతుడికి అర్పణ చేస్తూ చెయ్యాలి. అది ఇంతవరకు చూశాం. తర్వాత శ్లోకం, 7వ శ్లోకం.
యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం ఆసక్తః సమిశిష్యతే.
క్రిందటి శ్లోకంలో మిథ్యాచారుణ్ణి గురించి చెప్పారు. ఎవరైతే తన యొక్క ఇంద్రియాలను మాత్రం పనిచేయనివ్వకుండా మనసులోని అన్ని అనుభవిస్తూ ఉంటాడో మిథ్యాచారి. కానీ మరొక వ్యక్తి అయితే కర్మ ఇంద్రియాలు పనిచేస్తున్నా సరే వాటన్నింటినీ మనస్సులోకి రానివ్వడు. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. యహ ఇంద్రియాణి మనసా నియమ్య, మనస్సులో నియమనం చెయ్యాలి, నిగ్రహించాలి. నియమ్య ఇంద్రియాలు అంటే ఈ కాళ్ళు, చేతులు. అనవసరంగా ఏది చెయ్యకూడదు, అనవసరంగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఏదైనా అవసరం, ముఖ్యం అనుకుంటేనే వెళ్ళాలి. అనవసరంగా ఏది మాట్లాడకూడదు, అంటే అవసరమైనదే మాట్లాడాలి, మంచినే మాట్లాడాలి. నేను మాట్లాడే ముందు ఇది మాట్లాడవచ్చా లేదా, ఇక్కడ మాట్లాడవచ్చా లేదా, నేను ఎక్కడ మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇలా ఆలోచించుకోవడమే నియమ్య అన్నారు. మనస్సుని నియమనం చేసి ఇంద్రియాలను ఉపయోగించడం. ఇంద్రియాలను ఉపయోగించకుండా మనస్సులో ఆలోచిస్తూ ఉంటే మిథ్యాచార అన్నాం. ఇంద్రియాలు మాత్రం, ఇంద్రియాలు అంటే ఏమిటి? వాక్కు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఇంద్రియాలు. ఇవన్నీ పని చేయకుండా మనసులో మాత్రం ఆలోచిస్తూ ఉంటే వాడు మిథ్యాచారుడు అన్నాం. కానీ ఒక వ్యక్తి పనులు చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడికైనా వెళుతూ ఉంటాడు, కానీ అతనికి అన్ని తెలుసు. ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం మాట్లాడకూడదు, అది మనసా నియమ్య. ఆ ఇంద్రియాల పనుల్ని మనసా నియమ్య ఆరభతే అంటే పనులను ఆరంభిస్తాడు. మన ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం, కొంతమంది మౌనంగా ఉంటారు ఇంట్లో. ఇంట్లో మౌనంగా ఉంటే పనులు ఎట్లవుతాయి? పూర్తిగా అసలు మాట్లాడకపోతే పనులు ఎట్లవుతాయి? మాట్లాడాలి. మాట్లాడుతున్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? వాగుడికాయలాగా, వాగుడికాయ అంటారు చూసిన, అట్లా మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, పిల్లలతో. చాలామంది ఇళ్లలో విష్ణు సహస్రనామం చదువుతూనే అబ్బాయిని తిడతారు, అమ్మాయిని తిడతారు, వాడి పక్కన అది ఆ మంత్రం జరుగుతూనే ఉంటుంది, ఈ మంత్రం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నేను విష్ణు సహస్రనామం చదివేటప్పుడు పిల్లల సంగతులు ఎందుకు మాట్లాడటం, ఇంట్లో సంగతులు మాట్లాడకూడదు. కనుక పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఇంట్లో వ్యవహారాలు చేసేటప్పుడు మన యొక్క మంత్రం జపం అన్ని ధ్యానాలన్నీ పక్కన పెట్టాలి. వీటిని వాటిని కలుపుతాం మన ఇంట్లో. కలిపి ఏం చేస్తుందంటే కోపం వస్తుంది అప్పుడు. నన్ను పారాయణం చేసుకోనివ్వరు, నన్ను ధ్యానం చేసుకోనివ్వరు అని చెప్పి వాళ్ళ మీద కోపం. వాళ్ళని ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా వాళ్ళు స్కూళ్ళకి కాలేజీలకు పోతుంటే నువ్వు ధ్యానం చేస్తూ కూర్చుంటానంటే ఎట్లా కుదురుతుంది? ఎక్కడో ధ్యానం కోర్సుకు వెళ్ళొచ్చాడు, ధ్యానం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత రోజు ధ్యానం చేయమన్నారు ఆయన గురువు గారు. ఎప్పుడండి అన్నారు, పొద్దున పూట 6 నుంచి 7 దాకా, లేకపోతే 7 నుంచి 8 దాకా చెయ్యన్నాడు. కరెక్ట్గా స్కూళ్ళకి వెళ్లే టైము, కాలేజీలకు వెళ్లే టైము, ఆఫీసులకు బయలుదేరే టైము, గురువు గారు చెప్పారు కదా అని చెప్పి నేను ధ్యానంలో కూర్చుంటానంటే, జపంలో కూర్చుంటాను అంటే కుదురుతుందా? లేదండి, మా గురువు గారు చెప్పింది నేను ఫాలో అవ్వాలి అని చెప్పి పిల్లల్ని అందరినీ బెదిరించడం. ఏయ్, నేను ధ్యానం చేయాలి, మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఆర్డర్ అన్నమాట అందరికి. ఏం ఆర్డర్? పొద్దున్నే నాకు సాధన, నేను సాధన. ఏమిటి సాధన? ధ్యాన సాధన, జప సాధన. వాళ్ళందరి నోళ్ళు మూయించి అరిచి మరి కోప్పడి సాధన, పెద్ద సాధన చేస్తున్నారు. ఇక్కడ ఆయన చూస్తుంటాడు దేవుడు, ఒరే వీరే సాధన చేస్తున్నాడు. పిల్లలకి ఏం కావాలో ఆ సమయానికి అందించడమే సాధన. నీకు భర్తకి ఏం కావాలి, ఆఫీసుకు వెళ్లే ముందు ఏం చేయాలో నువ్వు చెయ్యడమే సాధన. కనుక అది సాధనగా తీసుకోకుండా ఇది మాత్రమే సాధన అనుకుంటావు. చాలా మంది ఏమంటారంటే పారాయణమే సాధన, జపమే సాధన, ధ్యానమే సాధన, విష్ణు సహస్రనామ పారాయణమే సాధన, లలితా సహస్రనామ పారాయణమే సాధన, అత్తగారికి సేవ చేయడం అది ఎట్లా సాధన అవుతుందండి, మామగారికి సేవ చేయడం అది ఎట్లా సాధన అవుతుంది? ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే సాధనం, ఓం రామాయ నమః అంటే సాధనం అనుకుంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రతి పని సాధనగా మార్చుకో అన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని సాధనగా మార్చుకో. ఉదయం లేవగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అత్తగారో మా అమ్మగారో తల్లో తండ్రో వృద్ధులు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకు సహాయం చేయడం నీ కర్తవ్యం. అప్పుడు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ముఖ్యమా, నువ్వు ఇంట్లో లోపలికి పోయి తలుపులు వేసుకొని ధ్యానం చేయడం ముఖ్యమా? చెప్పండి, శాస్త్రం ఏమంటుంది? ఇంట్లో ఉన్న వృద్ధులకి ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ మంచి బాగోగులు చూసుకోవడమే నీ సాధన అన్నారు. ప్రతిదీ కూడా అందుకే స్త్రీ ఇంట్లో చేసే పనితో సమానంగా గృహస్థాశ్రమంలో స్త్రీ చేసేటటువంటి పనికి సమానంగా ప్రపంచంలో మరేదీ లేదు. అంత బాధ్యత ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, కుటుంబంలో తాను వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ చేస్తున్నదంటే ఆ మిషన్ ఎంత పనిచేస్తుండాలి, ఎంత ఆలోచన ఆలోచిస్తూ ఉండాలి. ఒకళ్ళకొకళ్ళకి స్పర్ధలు రాకుండా మధ్యలో తను చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ బాగోలు చూస్తూ అవన్నీ చేసి పెడుతున్నదంటే ఎంతమందిని సమర్థిస్తున్నది. ఇటు పిల్లల్ని, అటు భర్తని, అటు మామగారిని, అత్తగారిని, అటు బావమరుదులని, ఇటు ఆడపడుచులని, కుటుంబంలో వాళ్ళందరినీ సమర్థించుకుంటూ వస్తుంది అంటే ఏం బ్రెయిన్ అయి ఉండాలి ఆవిడ బ్రెయిన్ చెప్పండి. మేము ఆఫీసులకు వెళుతున్నాం, చాలా పని చేస్తున్నాం అన్నారు. ఒకరోజు ఇంట్లో ఉండి చూడు, తెలుస్తుంది నీ సమర్థన ఏమిటో. కనుక ఒక స్త్రీ ఇంట్లో చేసేటటువంటి గృహ కార్యాలన్నీ కూడా అమోఘమైనటువంటివి, దానితో సమానం మరొకటి లేదు. అది బయటికి కనపడదు. అయితే బయటికి కనపడదు, ఎందుకంటే మన శాలరీ రాదు కదా నెల, మనకేం ఇవన్నీ ఇస్తారా శాలరీ 30,000 40,000? అది శాలరీ తీసుకొని చేసేది కాదు, జీతంతో విలువ కట్టి చేసేది కాదు. అది ఆ యొక్క కర్తవ్యం అనేటువంటిది ఒక తపస్సు ఆవిడకి. అలా చేస్తుంది మన గృహిణి, భారతీయ గృహిణి అలా చేస్తుంది. శాస్త్రంలో చెప్పబడింది ఆవిడకి అలా చెయ్యడమే ఒక సాధనం. త్వరగా రాగద్వేషాలన్నిటి నుంచి బయటపడి వైరాగ్యం పొంది మోక్షానికి అర్హురాలవుతుంది అని చెప్పింది శాస్త్రం. అందుకని మన భారతదేశంలో ఒక గృహిణికి ఉన్నటువంటి విలువ మరెవరికీ లేదు. అది తెలుసుకోవాలి, గృహిణి తెలుసుకోవాలి. ఫస్ట్ గృహిణికి ఉన్నటువంటి విలువ మరెవరికీ లేదని గృహిణి తెలుసుకోవాలి. ఎవరి మెప్పు నాకు అక్కర్లేదు, నాకు ఏ ధనమూ అక్కర్లేదు, ఎవరి మెప్పు కోసం నేను చేయడం లేదు, గృహిణిగా నా బాధ్యత అన్నారు. అందుకే ఇల్లాలు అన్నారు. ఇల్లు ఇల్లాలు స్త్రీకే పెట్టారు కానీ పురుషుడికి పెట్టలేదు. చూడండి, ఆయన ఉన్నాడు ఇంట్లో. ఇల్లు ఇల్లాలు అన్నారే కానీ ఇల్లు ఆయన పేరు చెప్పలే, స్త్రీ పేరే చెప్పారు ఇల్లాలు అని. అంటే ఇంటిని మొత్తాన్ని, ఇంటి మొత్తానికి రాణి ఆవిడ. ఆయనకి రాజని చెప్పలే, ఇంటికి మొత్తానికి ఈవిడే రాణి అన్నారు. ఈమె రాణి అయితే ఆయన ఏమవుతాడు? రాజే కదా, పేరు లేని రాజు. కానీ ఈవిడ పేరు పొందింది, రాణి అని పేరు పొందింది, ఇంటికి రాణి లాంటిది. కానీ మనమేమనుకుంటాం, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు, ఆఫీసు పోనివ్వడం లేదు, అక్కడికి పోనివ్వడం లేదు, నన్ను ఏం చెయ్యనివ్వడం లేదు అనుకుంటారు పాపం స్త్రీలు ఇళ్లలో. అట్లా కాదు, నేనే ఇంటికి యజమానిని, రాణిని. ఈ యొక్క ఇల్లు అనేటువంటిది సాధనాలయం, ఇదే సాధనాలయం నాకు. ఆ పనులు అయిన తర్వాత నీ సాధన మొదలుపెట్టు, చెయ్యి. అలా చేస్తే నువ్వు ఎదుగుతావు, నీ కర్తవ్యాన్ని చేసినట్లు అవుతుంది. ఇంట్లో వాళ్లకు కూడా నువ్వు మార్గదర్శకం అవుతావు. వాళ్ళకి కూడా, ఆహా మా అమ్మ ఎంత సమర్థురాలు, ఇంత సమర్థిస్తుంది అన్నిటినీ కూడా సమర్థించి అన్ని తాను ఎదిగింది, ఎంతో ఎదిగిపోయింది మా అమ్మ అని అనిపించుకోవాలి. అది ఒక గృహిణి అంటే అలా ఉండాలి. తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, మనస సంయమ్య ఇంద్రియాణి ఆరభతే, అంటే ఇంద్రియాల వలన పనులు చేస్తూనే మనస్సులో మాత్రం నిగ్రహంగా ఉంటారు. అలా ఉండేవాళ్ళు కర్మేంద్రియై కర్మయోగం, ఎవరైతే కర్మ ఇంద్రియాలతో కర్మయోగాన్ని చేస్తారో. కర్మ ఇంద్రియాలంటే ఏం చెప్పాను, కాళ్ళు చేతులు వాక్కు, ఈ మూడు ఇంకా రెండున్నాయి. ఇక్కడ మనకు ముఖ్యమైనవి పనులు చేసేవి కర్మ ఇంద్రియాలతో కర్మని చేయడం, కర్మయోగం చేయడం. ఎలా చెయ్యాలి? అసక్త, ఎటువంటి ఆసక్తి సంగము లేకుండా నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఉండకూడదు. నేను బాగా చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. చేయడం వరకే నీ వంతు. నేను బాగా చేస్తున్నాను అందరు చూస్తున్నారా లేదా, మా అత్తగారు మెచ్చుకుంటున్నారా లేదా, మా బావగారు మెచ్చుకుంటున్నారా లేదా, లేకపోతే మా బంధువులందరికీ తెలుస్తున్నదా లేదా నేను బాగా చేస్తున్నానని, అసలు ఆలోచన ఎందుకు? చెయ్యడం వరకే కదా నీ ధర్మం. ఎవరో మెప్పు కోసం కాదుగా మనం చేస్తున్నాం. అలా చెయ్యాలి. అసక్త సన్, ఎటువంటి ఆసక్తి అంటే మనం చేసేటప్పుడు ఒకళ్ళకి సేవ చేస్తున్నాం అనుకోండి, అవతల వాళ్ళు మనం చేసే సేవని వాళ్ళు గ్రహించాలను, వాళ్ళు మనకు మళ్ళీ తిరిగి మనకు సేవ చెయ్యాలను, వాళ్ళకి మనం ప్రేమ చూపించేటప్పుడు వాళ్ళు మళ్ళీ మనకు ప్రేమ చూపించాలను, ఆ ప్రేమ చూపించేటప్పుడు వాళ్ళ మీద మనం ఆసక్తిని పెంచుకోవడము, బంధాన్ని పెంచుకోవడము, అలా చేయకూడదు. మళ్ళీ నేను ఇంత చేశాను కదా, నువ్వేం చేస్తున్నావు నాకు అని అడగకూడదు. అడగకపోయినా కొంతమంది మనసులోనే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఏదో చేస్తాళ్లే, ఆ రోజు నీకు అంత చేశాను కదా నేను, నువ్వు నాకేమన్నా చేశావా అని అడగడం, ఇట్లాంటివన్నీ చెయ్యకూడదు. మనసులో కూడా రాకూడదు, కానీ వస్తాయి. బయటకి అడుగుతాం, నోరు తెరిచి కూడా అడుగుతాం ఒక్కొక్కసారి. నీకు అంత సేవ చేశాను, కనీసం కూడా కృతజ్ఞత లేదే నీకు, నాకు ఈరోజు ఇంత ఒకరోజు నువ్వు కాఫీ పెట్టుకోవచ్చు కదా, నేను రోజు చేస్తున్నాను కదా, నాకు ఈరోజు తలనొప్పి వచ్చింది కాఫీ పెట్టి ఇవ్వచ్చు కదా అని అడిగావంటే అయిపోయింది మన పని. వాళ్ళంతా వాళ్ళు చేసి ఇస్తే ఓకే, ఇవ్వకపోతే అంతే మన తల రాత, మనమే చేసుకోవాలి. ఏం చేస్తాం కానీ అడిగి పెట్టించుకోకూడదు. ఎప్పుడు అమ్మ దగ్గరే అన్ని అడగాలి, కానీ ఇంకెవరి దగ్గర ఏమి అడగకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క అమ్మ దగ్గర తప్ప మనం ఏది ఎవరిని ఎక్కడ అడగకూడదు. అడిగితే గాని అమ్మైనా పెట్టదంటారు. ఆ సామెత కొన్ని చోట్ల ఓకే కానీ అన్ని చోట్ల మంచిది కాదు. అందుకనే అడిగి పెట్టించుకోవడం కంటే మనం వాళ్ళు అడగకముందే మనం పెట్టడం నేర్చుకోవాలి. పెట్టే చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, అడిగే చెయ్యి క్రింద ఉంటుంది. క్రింద ఉండేది గొప్ప, పైన ఉండేది గొప్ప? ఎప్పుడు పైన ఉండేదే గొప్ప. అందుకని ఇచ్చేవాడిగా ఉండు, తీసుకునేవాడిగా ఉండవాకు అంటారు. ప్రేమ గాని, ధనం గాని, మంచి మాట కాని ఏదైనా సరే పై చేయిగానే ఉండాలి, క్రింద చేయిగా ఉండకూడదు. ఇప్పుడు కర్మయోగం అసంగంగా చేయమంటాడు. అసక్త కర్మయోగం ఆరభతే కర్మేంద్రియై, అదే చాలా గొప్ప అంటున్నాడు. విశిష్యతే సహ విశిష్యతే, ఆ కర్మయోగం చెప్పే వ్యక్తి చాలా ఎదుగుతాడు, పురోగతిని పొందుతాడు, అభివృద్ధి చెందుతాడు. విశిష్యతే అంటున్నారు. ఎవరికంటే గొప్పవాడు? ఆ మిథ్యాచారుడి కంటే ఈ వ్యక్తే గొప్పవాడు. మనస్సుతో నియమనం చేస్తూ ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్నాడు. వాడేం చేశాడు? ఇంద్రియాలను మాత్రం చేయనీయకుండా, ఏం చెయ్యకుండా మనస్సులో ఆలోచిస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు పిల్లలు కొంతమంది పనులే చెయ్యరు, కొంతమంది భర్తలు అసలు పనిచేయరు ఇంట్లో, కొంతమంది భర్తలు పనిచేస్తారు, భార్య పనిచేయదు అస్సలు ఇంట్లో. అలా చెయ్యకుండా ఉండడం దోషం అన్నారు. కనుక మన పనులు మనం చెయ్యడం మంచిది. ఇక్కడేమో చేసేవాళ్ళ గురించి చెప్పారు 7వ శ్లోకంలో, 6వ శ్లోకంలో చెయ్యని వాళ్ళ గురించి చెప్పారు. శారీరకంగా చెయ్యకుండా మానసికంగా ఆలోచిస్తూ ఉంటాడు మిథ్యాచారుడు. ఈ వ్యక్తి ఏమో మనస్సును నిగ్రహిస్తూ ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి చక్కగా చేస్తూ ఉంటాడు. అలా చేసేవాడే గొప్పవాడు అన్నాడు. విశిష్యతే అన్నాడు. కనుక ఏం చేయాలి? మనకిచ్చిన బాధ్యతని, విధిని మనం నిర్వర్తించడం, అదే గొప్ప అన్నాడు. అంతేకాని పనులు బాధ్యతల నుంచి పారిపోవడం గొప్ప కాదు. కష్టమైనా సరే అందులో నువ్వు చేస్తూ ఉంటే భగవంతుడు నీకు మేలు చేస్తాడు. తర్వాత శ్లోకం 8వ శ్లోకం. ఇప్పుడు కర్మయోగం అంటే ఏమిటి? 7వ శ్లోకంలో కర్మయోగ అన్నారు చూడండి కృష్ణ పరమాత్మ. 7వ శ్లోకంలో 2వ లైన్లో కర్మేంద్రియై కర్మయోగం, కర్మయోగాన్ని చేస్తాడు అన్నాడు. కర్మయోగం అంటే ఏమిటి అంటే 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు కర్మయోగం యొక్క వర్ణన. కర్మయోగం అంటే ఏమిటి? కర్మ అంటే పని, యోగం అంటే భావన. మనం ఒక పని చేసేటప్పుడు ఏ దృష్టితో చెయ్యాలి, ఏ ఆలోచనతో చెయ్యాలి, ఏ భావనతో చెయ్యాలి. ఏ పని అయినా సరే, ఆ పని ఈ పని కాదు, ఏ పని చేసినా సరే చేసే పనిని కర్మ అని, యోగము అంటే నీ యొక్క భావన ఏంటి ఆ పని చేసేటప్పుడు, మనస్సులో ఏమున్నది లోపల ఈ పని చేసేటప్పుడు. మా అత్తగారికి సేవ చేస్తున్నాను అనుకోండి, చేస్తున్నాను అనుకోండి, చేసేటప్పుడు ఈయనకి చాలా బంగారం ఉన్నది, ఈ బంగారం అంతా నాకు ఇస్తుంది తర్వాత అనే దృక్పథంతో చేశావంటే అది భావన అంటారు దాన్ని. దాన్నే యోగము అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ. అది సరి అయిన భావన? ఆవిడకున్న బంగారం అంతా నాకే ఇస్తుంది, లేకపోతే మొత్తం కూతురికే ఇచ్చుకుంటుంది అని చెప్పి అప్పుడప్పుడు కాస్త సర్వ్ చేస్తూ ఉన్నావు అనుకోండి ఆవిడకి, మోటివ్ అంటారు భావన, అది సరి అయిన భావన కాదు కదా. ఆ సరి అయిన భావన లేకుండా చేస్తే అది కర్మ అవుతుంది, కేవల కర్మ. అలా కాకుండా మా అత్తగారు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆవిడని తల్లిలాగా చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఎటువంటి, ఆమె దయ్యాలి అయినప్పటికీ కూడా, అత్తగారులందరికీ చెడ్డ పేరే కదా, అత్తగారనంగానే దయ్యాలి, దయ్యాలి గంప అంటారు చూడండి. ఎందుకంటే అన్ని కొర చూపిస్తూ ఉంటుంది, అన్ని ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి అన్ని వేలెత్తి చూపుతూ ఉంటారు కదా. అందుకని కొంచెం అత్తగారు అనేటప్పటికీ కొంచెం అయిష్టత ఉంటుంది చాలా మందికి, 90%. అమ్మని ప్రేమగా చూసుకుంటారు, అత్తగారిని మాత్రం మా అమ్మ చాలా బాగా చూసుకుంటుందండి కోడళ్ళందరినీ కూడా. మీ అత్తగారు నిన్ను చూసుకోదా అంటే మా అమ్మలాగా చూసుకోలేదు. ఈ భావన మంచిది కాదు అసలు. ఆవిడ ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఆవిడ అలవాట్లు ఆవిడవి, ఆవిడ చింతన ఆవిడది, ఆవిడ అలా ఉందని చెప్పి నేనెందుకు అట్లా ఉండాలి? కనుక ఆవిడ ఎలా ఉన్నా కూడా నేను సేవ చెయ్యాలి, తల్లిగా భావించి సేవ చే. ఉదాహరణ చెప్తున్నానండి, ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు, మీకు అందరికి ఈజీగా అర్థమయ్యే ఉదాహరణ ఇదే కదా, అందుకని చెప్తున్నా. సో అత్తగారిని ఆమె ఎంతటి కష్టాన్ని ఇస్తున్నా కూడా నేను ఆవిడకి నేను సేవ చేయడం ఏమి ఆశించకుండా, ఎందుకంటే నేను సేవ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని నేను ఒక మనిషిగా అలా ఒక అత్తగారుగా చూడను, భగవత్ స్వరూపంగా చూసి నా బాధ్యత నేను చేస్తాను, అది నా ధర్మం. నేను ధనాన్ని ఆశించి కానీ, బంగారం ఆశించి కానీ, ఆస్తులు ఆశించి కానీ చెయ్యను. ఇంకా చెప్పాలంటే ఆవిడ మెప్పు పొందాలని కూడా చెయ్యను. ఆవిడ మెప్పు పొందాలని కాకపోయినా ఆవిడ నన్ను ఇంకా నిందిస్తున్నా కూడా, నువ్వు సరిగా చెయ్యలేదు అన్నా కూడా నేను చేస్తూనే ఉంటాను, ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. ఇలా చెయ్యాలంటే ఎంత పరిపక్వత కావాలి, మానసికంగా చాలా పరిపక్వత కావాలి. అలా చేశామంటే అది యోగం అంటారు దాన్ని. సరి అయిన భావనతో ఒక పనిని మనం చేస్తే దాన్ని యోగము అంటారు. కర్మ యోగ. శాస్త్ర భాషలో చెప్పాలంటే నిష్కామ కర్మ. కర్మయోగం అంటే ఏమిటి? నిష్కామ కర్మ. నిష్కామ అంటే ఏమిటి? ఎటువంటి పేరు, ప్రతిష్ట, పొగడ్త, ధనము ఏమి ఆశించకుండా నిష్కామంగా మనం ఒక పని చేస్తే, ఒక సహాయం చేస్తే ఎవరికైనా, మన ధర్మాన్ని, మన స్వధర్మాన్ని మనం చేస్తే అది కర్మయోగ అంట. నిష్కామంగా చెయ్యాలి. ఆ నిష్కామ కర్మమునే కర్మయోగ అన్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు 8వ శ్లోకం చదువుతాం.
నియతం కురు కర్మత్వం కర్మ ధ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. త్వం నియతం కర్మ కురు. అర్జున, నువ్వు ప్రతిరోజు నియతం కర్మ, చేయవలసిన పనిని చెయ్యి, చేసుకుంటూ వెళ్ళిపో. ఎవరు మెచ్చుకుంటారా మెచ్చుకోరా, ఎవరు ధనం ఇస్తారా ఇవ్వరా అవన్నీ చూడవాదు, నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే, నువ్వు ఆగద్దు. నియతం కురు కర్మ, చెయ్యవలసిన పనిని. గృహిణిగా ఏవైతే చెయ్యాలో, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో అత్తగారిని మామగారిని చూసుకోవడం, భర్తని చూసుకోవడం, తర్వాత ఇంట్లో బంధువుల్ని చూసుకోవడం, అతిథులు వస్తే చూసుకోవడం, ఇవన్నీ గృహిణి బాధ్యత. భర్తగా ఆయనకున్న బాధ్యతలు ఆయన చేయాలి. అలాగే ప్రతి వ్యక్తి కుటుంబంలో వాళ్ళ వాళ్ళ బాధ్యత చేయాలి. అలా చేస్తూ ఉంటే నియతం కురు కర్మ, నువ్వు చెయ్యవలసిన దాన్ని చెయ్యి నియతం. ఎందుకనంటే అకర్మణః కర్మ ధ్యాయః. పని చెయ్యకుండా ఉండడానికంటే కూడా పని చెయ్యడమే మంచిది. అకర్మణః అంటే ఏ పని చెయ్యకుండా, అకర్మ అంటే ఏ పని చెయ్యకుండా. చాలామంది ఏం పని చెయ్యరు, సోంబేరులా కూర్చుంటారు, అన్ని అవతల వాళ్లే చెయ్యాలి, ఒక్క పని చెయ్యరు. మెట్లు ఎక్కి దిగడం చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. మనం ఏం చేస్తామంటే లిఫ్ట్ వస్తుందా అని చూస్తాం. ఇప్పుడు ఏదో కొంచెం వయసు దాటిన తర్వాత 50 ఏళ్ళు పైబడితే మెట్లు ఎక్కలేవు అంటే లిఫ్ట్ వాడుకోవచ్చు. కాస్త బరువు ఉంది చేతిలో అంటే లిఫ్ట్ ఎక్కచ్చు. మనం ఏం చేస్తామంటే లిఫ్ట్ ఉంది కాబట్టి ఎక్కాలి. లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కితే, మెట్లు దిగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది,
శరీరం కండరాలన్నీ బలపడతాయి. ఇంకా వాళ్ళు రాస్తారు పక్షవాతం రాదుట, తర్వాత శరీరానికి ఎంతో ఆరోగ్యం మెట్లెక్కితే అని ఉన్నది. అందుకని మనం ఏం చేస్తాం, లిఫ్ట్ ఉంది కాబట్టి ఎక్కండి ఎక్కండి అంటాం. ఎక్కలేని వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అలా మెట్లెక్కడం అలా అనమాట. చిన్న విషయం చెప్తున్నాను ఉదాహరణకి. ప్రతిదీ మనం ఇంట్లో పని మనం చేయడమే అలవాటు చేసుకోవాలి. అది ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, మనం వాడే వస్తువులు శుభ్రంగా ఉంచుకోవడమే మొదటి నియతం కర్మ. రెండు పూట్ల స్నానం చేయరా, నియతం కర్మ సర్వాసంగ చూద్దాం. ముందు రెండు పూట్ల స్నానం చేయి, శుభ్రంగా ఉంచుకో శరీరం, మనస్సును శుభ్రంగా ఉంచుకో, నువ్వు ఉండే వాతావరణం శుభ్రంగా ఉంచుకో. కనుక నియతం కర్మ కురు. అకర్మణ జాయః, ఏమి చెయ్యకుండా ఉండేదానికంటే కూడా ఇంట్లో ఎక్కడ పడితే, ఏది ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అన్ని. అప్పుడప్పుడు మన ఇళ్లలో పనులు ఉన్నప్పుడు కొన్ని మనం సర్దుకుంటూ ఉండాలి. అది సర్దుకోకపోతే ఏమవుతుంది, మరి చూడటానికి భయం వేస్తుంది. ఇంట్లో ఎవరిని వస్తే అమ్మో ఇది ఇల్లా అనిపిస్తుంది. అలా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, అలా ఉంచడం నేర్చుకోవాలి మొదట. అదేవిధంగా మన పిల్లల్ని పెంచడంలో కూడా, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి సంస్కారం ఇవ్వాలి మనం, వాళ్ళకి ఏం నేర్పాలి మనం, అది చూడాలి. కనుక పంచమహాయజ్ఞాలనేవి నియతం కర్మ అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. వేదంలోనే చెప్పబడింది పంచమహాయజ్ఞాలు అనేటటువంటివి తప్పకుండా చెయ్యాలి, అది చెయ్యడం నిష్కామంగా చేయడమే కర్మయోగం అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే కర్మ కనుక చెయ్యకపోతే, ఏం పని చేయలేదనుకోండి, అసలు శరీర పోషణ ఎట్లా జరుగుతుంది, శరీర పోషణ ఎలా జరుగుతుంది? నియతం కర్మ స్నానం చేయడం, స్నానమే చేయలేదనుకోండి ఆకలి ఎట్లా అవుతుంది? ఆకలి కాదు కదా, బాగా స్నానం చేస్తే ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఆహారం తీసుకుంటాం, ఆహారం తీసుకుంటే శరీరం మనస్సు బాగా ఎదిగి మనస్సు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమీ చేయకపోతే సోంబేరిలాగా ఉంటే, మనిషి అలసత్వంగా ఉంటే, సోమరితనంగా ఉంటే మనిషికి అన్ని వ్యాధులు వస్తాయి. అందుకని చురుకుగా ఉండాలి, ఎప్పుడు చురుకుగా పనిచేయాలి. ఒళ్ళు దాచుకోకూడదు అంటారు చూసారు మన వాళ్ళు, పని చేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదురా అంటారు. అందుకని కొంతమంది ఎవరైనా పని చేస్తుంటే పక్క పక్కన అక్కడక్కడ చూస్తూ ఉంటారు, వాళ్లే చేస్తారులే వాళ్లే చేస్తారులే. కొంతమంది పని చేస్తుంటే దొరబడి చేస్తారు, వాళ్ళంతటా వాళ్లే వచ్చి నేను చేస్తానండి నేను చేస్తానని వస్తారు. అందుకని పని చేసేటప్పుడు దొరబడి చేయాలట, పని చేయడంలో తప్పించుకోకూడదట. తప్పించుకున్నాం అనుకో, ఆ మనస్తత్వం ఎదిగి 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 నిన్ను ఎలా చేస్తుందో తెలుసా రేపు? శారీరకంగా అనారోగ్యవంతుడిని చేస్తుంది, మానసికంగా కూడా అంతకంటే అనారోగ్యవంతుడు అవుతావు. నువ్వు ఏ పనిని సరిగ్గా చేయలేవు, తర్వాత ఎక్కడా రాణించలేవు. అదే చిన్నప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పని చేశామనుకోండి, ప్రతి పని దొరబడి చేస్తున్నాం అనుకోండి, ఆ పని ఎలా చేయాలని చెప్పి మనకు మెలకువలు తెలుస్తాయి. అది ఎలా చేయాలి అని చెప్పి మెలకువ తెలుస్తుంది మనకు, బాగా చేస్తాం, నేర్పరితనం వస్తుంది అందులో. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా కూడా అన్నిట్లో దొరబడి చేస్తూ ఉంటాడు పని, దొరికితే చాలా అవకాశం వదులుకోడు. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎక్కడైనా పని చెయ్యాలని అవకాశం వచ్చిందంటే వదులుకోకుండా చేసేవాళ్ళు, వాళ్ళకు వచ్చే నేర్పరితనం అంతా ఇంతా కాదు. ఎక్కడికి వెళ్ళినా రాణిస్తారు వాళ్ళు, తర్వాత వాళ్ళనే వచ్చి చేయమంటారు అందరూ. మీరు బాగా చేస్తారండి, మీరే చెయ్యండి అంటారు. ఎందుకని, చేసి 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 అలవాటు పడున్నాడు మనిషి. ఇంట్లో పని కావచ్చు, వంట పని కావచ్చు, ఏ పనైనా సరే, ఈ పని ఆ పని అని లేదు, ఏ పనైనా ఇవ్వండి చేసేస్తాడు. అలా ఉండాలి. అట్లా ఉంటే ఆ వ్యక్తి పురోగతి పొందుతాడు ఆధ్యాత్మికంగా. లేకపోతే నాకు ఇష్టమైన పనులు మాత్రమే చేస్తానండి, నేను అన్ని పనులు చెయ్యనండి అన్నాడనుకోండి, అంటే నీ కొన్ని పనులు మాత్రమే తెలుస్తాయి, తర్వాత ఇంకో పని తెలియదు. మన అమ్మమ్మని బామ్మలకు చూడండి, వాళ్ళకి తెలియని పని లేదు, వాళ్ళు అన్ని పనులు చేస్తారు, అన్ని పనులు వాళ్ళకి తెలుసు. అయ్యా నేను ఇది మాత్రమే చేస్తాను అది మాత్రమే అంటుండే అంటారా? వంటలో కూడా అన్ని రకాల వంటలు చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు, నేను ఆ కూర అయితే బాగా వండుతానండి, ఆ స్వీట్ అయితే బాగా చేస్తానండి, మిగతావన్నీ నాకు చేత కాదు అని అంటాం. వంటలు చేసేటప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు సెలెక్టివ్ గా చేస్తారనమాట. ఎందుకంటే టీవీలో చూసి నేర్చుకుంటారు కాస్త అక్కడక్కడ. అత్తగారి దగ్గర వంట నేర్చుకోవడం, అమ్మ దగ్గర వంట నేర్చుకున్నాడు వంట టీవీలో నేర్చుకుంటే రాదు. మన అమ్మ చేసేటటువంటి వంట వాళ్ళమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆ వంట ఆ చేస్తూ ఉంటే ఆ రసం పెడితే ఇంట్లో 7 ఇళ్లకు వాసన వెళ్ళాలిట దయానంద స్వామి చెప్తారు. ఒక ఇంట్లో గనక 4 రసం పెడితే 7 ఇళ్ల వరకు వాసన వెళ్ళాలిట అది. అలా వెళితే నువ్వు బాగా వంట చేస్తావు అని అర్థం. ఎవరండి పెడుతున్నారు అట్లా ఈ రోజుల్లో? సాంబారు పెట్టినా రసం పెట్టినా కూర చేసినా ఏదైనా చేస్తే ఘుమ 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 పక్కింట్లోకి 2 ఇళ్లు దాటి వెళ్ళాలి. అబ్బా ఎవరండి వంట చేస్తున్నారు బాగా అంటే ఎంత అనుభవం ఉంటే అంత వాసన వస్తుంది. మళ్ళీ ఏముండవు 100 రూపాయలు వాళ్ళు వేసేది కూడా పాపం. మనమైతే అన్ని రకాలు వేస్తాం, ఇప్పుడు రుచి ఉండదు, వాసన ఉండదు. రుచి వాసన లేని ఆహారం మనం తినేది ఇప్పుడు. కానీ వాళ్ళు ఎలా చేశారటంటే ప్రతిరోజు చేసి 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 అలవాటు పడి అవతల వ్యక్తి రుచిగా తింటున్నాడా లేదా అని ఆలోచిస్తారు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే అన్ని పెట్టేసి మూతలు పెట్టేసి తింటే తిను లేకపోతే లేదంట. మనం వడ్డించేటప్పుడు అవతల వ్యక్తి తినేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ముఖ కవళికలు మనం గమనిస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత రుచిగా ఉంది లేని. అందుకని ఒక వ్యక్తిని బాగా భోజనం పెట్టి తృప్తి పరిచినంత ఆనందం మరొకటి లేదు ప్రపంచంలో. అది చెయ్యాలి అంటే మనం ఎంతో ఓర్పు, ఎంతో శ్రద్ధ, ఎంతో అనుభవం కావాలి. అనుభవం కావాలంటే మన పెద్దల దగ్గర నేర్చుకోవాలి. అంతేగాని టీవీలో నేర్చుకుంటే వచ్చేది కాదు రసం పెట్టడం అనేది. టీవీలో నేర్చుకునేది ఓన్లీ బ్రెడ్ రోస్ట్ వాళ్ళు నేర్పేది. రకరకాల అన్ని కలుపుతారు. మన వాళ్ళు సింపుల్గా చేసేవాళ్ళు, చాలా టేస్టీగా చేసేవాళ్ళు. అది ఎలా వచ్చిందంటే అనుభవం మీద వచ్చిందండి. అనుభవం మీద వచ్చిందంటే ఏమిటి, ప్రతిరోజు చేస్తూ ఉంటే దాంట్లో మనకు నైపుణ్యం వస్తుంది. ఒక వంటే కాదు, కుట్టడం కానీ, అల్లికలు కానీ, డిజైన్ కానీ, పెయింట్ వేయడం కానీ, ఒక ఇంట్లో ఒక వస్తువుని మనం బట్టలు ఆరేసిన తర్వాత చక్కగా మడత పెట్టి పెట్టండి, ఎంతమందికి తెలుసు చెప్పడం మడత పెట్టడం? మనం ఆరవేసిన బట్టల్ని మడత పెట్టి చక్కగా పెట్టడంలోనే మన యొక్క నేర్పరితనం తెలిసిపోతుంది. అలా ప్రతి పని చేసేటప్పుడు నేర్పరితనంగా చేయాలంటే అనుభవం కావాలి. అనుభవం కావాలి అంటే మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఒంటికి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండదు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉండదు, షుగర్ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లమ్స్ రావు కష్టపడి పని చేస్తే. చేయని వాళ్ళకి అన్నీ వచ్చి కూర్చుంటాయి. కనుక మనం ఇంటి పనిని, వంట పనిని, ఇంటి శుభ్రతని, మన యొక్క వంటి శుభ్రత, వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయకుండా మనం చేయడం వల్ల మన మనస్సు, శరీరం అన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకు తోడ్పడతాయి. చిన్న విషయం. మనం అనుకుంటాం ఏదో బయటకు వెళ్ళి ఆఫీసుల్లో చేస్తేనే పెద్ద గొప్ప ఉద్యోగం అనుకుంటాం. ఆఫీసుల్లో చేసేది కాదండి పెద్ద ఉద్యోగం, ఇక్కడ చేసేది పెద్ద ఉద్యోగం. ఆడవాళ్ళందరూ ఇప్పుడు చదువుకొని ఇళ్లలో కూర్చోవడం ఏమిటండి, మనం ఆఫీసుకు వెళ్ళకపోతే ఎట్లా అని అనుకుంటారు. చదువుకున్నది ఆఫీసుకు వెళ్ళడం కోసం కాదు, రేపు నీ పిల్లల్ని చదివించుకోవడం కోసమే నేను చదువుకున్నావు. కానీ చదువుకున్నావు కాబట్టి ఆఫీసుకు వెళ్ళాలని ఏం రూల్ లేదు. ఆఫీసుకు వెళ్ళాలనేది ఎప్పుడు అవసరం, ఆర్థికంగా భర్త సంపాదించేది సరిపోకపోతే నువ్వు కూడా సంపాదించాల్సిన అవసరం వస్తుంది, కనుక నువ్వు చదువుకో అని చెప్పారు మన వాళ్ళు. నీ పిల్లల్ని చదివించాలి కనుక నువ్వు కూడా చదువుకో అన్నారు. కానీ నేను చదువుకున్నాను కనుక ఆఫీసుకు వెళ్తానంటారు ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు. భర్తలు కూడా ఎదురు చూస్తున్నారు లేండు, ఆడవాళ్లే కాదు భర్తలు కూడా, ఉద్యోగం చేసే అమ్మాయి నేనే చేసుకుంటానంటాడు. ఉద్యోగం లేని అమ్మాయిని నేను చేసుకోనంటున్నాడు. ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుంటే ఏం చేయాలి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు రేపు? అందుకని పిల్లలు లేటుగా పుడుతున్నారు. లేటుగా పుడితే పుట్టనివ్వండి పర్వాలేదు, పుట్టకపోయినా పర్వాలేదు అంటున్నారు. ఇట్లా అయిపోతున్నాయి రాను. ఏమిటయ్యా అంటే 50,000-60,000 శాలరీ కోసం ఇంటికి వచ్చేటప్పుడు ఇద్దరు అలిసిపోతారు, మంచి వంట ఉండదు, ఏం చేస్తాం ప్యాక్ చేయించుకుని వస్తాడు వుడ్లాండ్ హోటల్లోనో లేకపోతే ఇంకో హోటల్లో ప్యాక్ చేయించుకుని వచ్చి హోటల్ తిండి తింటారు ఇద్దరు కలిసి, లేకపోతే వారం రోజులు చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆదివారం ఫుల్గా చేసి పెట్టుకొని రోజు కాస్త కాస్త తీసుకుని వండుకొని వేడి చేసుకొని తింటుంటారు. ఎందుకని ఫ్రెష్గా తినే యోగ్యత ఉండదు కదా వాళ్ళకి. అట్లనే నేను ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యొద్దని అనలేదు, చెయ్యాలి. కానీ ధనం సంపాదించడమే, నేను చదువుకున్నాను కనుక ఉద్యోగం చెయ్యాలి చేసి తీరాలి అంటే ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారంటే ఆయా చూసుకుంటుందట. ఆయా చూసుకోవడానికే పిల్లల్ని కన్నది, తల్లి చూసుకున్నట్టుగా ఆయా చూసుకోగలదా చెప్పండి? పిల్లల్ని చూసుకొని పిల్లల్ని పెద్ద చేయడం నీ యొక్క స్వధర్మం, అది నీ బాధ్యత. పిల్లల్ని కని ఆయాని పెంచ ఆయా చేత పెంచడానికి కాదు పిల్లల్ని కన్నది. ఆయా కూడా బాగానే చూసుకుంటుంది, చూసుకోదని చెప్పడం లేదు. కానీ తల్లి యొక్క స్పర్శ, తల్లి దగ్గర నుంచి నేరుగా పాలు తాగితే ఎట్లా ఉంటాడు పిల్లవాడు? మిషన్ ద్వారా తల్లి నుంచి పాలు తీసి బాటిల్లో పోసి బాటిల్ ఇస్తే పిల్లవాడు తాగితే ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి. ఇప్పుడు తల్లి ఆఫీస్కి వెళుతుంది, మూడు నెలల పిల్లవాడు పసిపిల్ల, తల్లి పాలు కావాలంటే మిషన్లో నుంచి తల్లి పాలు తీసి బాటిల్లో పోసి ఆయాకి ఇచ్చి వెళితే ఆయా పిల్లవాడికి పాలు పడుతుంది, ఈవిడ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. జరుగుతున్నది అదే ఇప్పుడు విదేశాల్లో అనుకున్నాం, ఇక్కడ కూడా జరుగుతున్నది అది. తల్లి దగ్గర నుంచి తల్లి స్పర్శ ద్వారా, ఆ యొక్క స్పర్శ స్పందన ద్వారా తల్లి హార్ట్ బీట్ చెవుల్లో పడాలి బిడ్డకి, పాలు తాగుతూ ఉంటాయి. వాటిలోంచి తాగితే హార్ట్ బీట్ ఎక్కడ తెలుస్తుంది తెలియదు కదా. ఆ చేసేటప్పుడు ఇది నా స్వధర్మం, ఈ బిడ్డకి నేను పాలు ఇస్తున్నాను, పాలతో పాటు వీడికి ఎంతో సంస్కారాన్ని కూడా ఇస్తున్నాను అని తెలుసుకోవాలి తల్లి. అది తెలుసుకోవడంలా ఈరోజు. ఏదైనా పాలు పాలే కదండి, ఆ పాలే కదా, ఎక్కడి నుంచి తాగితే ఏముంది? ఇదే ఎడ్యుకేషన్, మనం చదువుకున్న ఎడ్యుకేషన్ స్త్రీలకు నేర్పేది ఇదా. ఇదంతా కూడా మళ్ళీ ఆ బిడ్డకి ఆ అనుభవం రాదు కదా ఎదిగిన తర్వాత, పదేళ్ల తర్వాత ఆ తల్లి స్పర్శని అనుభవించలేకపోయినాడు బచ్చిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ శిశువు. కనుక తల్లిగా తన కర్తవ్యాన్ని చేయలేకపోయింది. ఎందుకంటే ధనం. ఎందుకు ధనం అంటే ఇల్లు కట్టడం కోసం. కానీ ఒక బిడ్డని ఎలా పెంచాలి అనేటువంటి బాధ్యతని, కర్మయోగం అంటే ఏమిటి చెప్తున్నాను నేను, నిష్కామ కర్మంగా చేయాలి. ధనం ఆశించో పేరు ఆశించి అవతల వాళ్ళ మెప్పు కోసం చేసేది కర్మ అంటాం. ఏది ఆశించకుండా ధర్మం ఏమిటి, తల్లిగా భార్యగా నా ధర్మం ఏమిటి, భర్తగా నా ధర్మం ఏమిటి, తల్లిగా తండ్రిగా నా ధర్మం ఏమిటి, కూతురుగా కొడుకుగా నా ధర్మం ఏమిటి, నా డ్యూటీ ఏమిటి అని చెయ్యాలి. అది చేసినప్పుడే మనిషికి శాంతి సుఖం. లేకపోతే ధనం కోసమో పేరు కోసమో చేస్తే ఎవరికీ సుఖం ఉండదు. కనుక అందరూ చేస్తారు పనులు, చేసేటప్పుడు ఏది ఆశించకూడదు. అందుకని ఎవరు చేసినా కూడా, ఏ పని చేసినా కూడా నిష్కామంగా చేయాలి, ఏమీ ఆశించకూడదు. అలా చేస్తే నీకెంతో శ్రేయస్సు అంటున్నారు. నియతం కర్మ కురుత్వం అకర్మణ జాయ కర్మ శరీరయాత్ర అపి న ప్రసిద్ధేత్ అకర్మణ. కర్మ చేయకపోవడం వలన ఈ శరీరయాత్ర కూడా జరగదు అన్నాడు. అయితే ఏమిటి అన్నాడు తర్వాత శ్లోకంలో. ఈ కర్మ అనేటువంటిది అనేక రకాలుగా చూడాలి మనం. కర్మ ఈశ్వర ఆజ్ఞగా చేయాలి, అది కర్మ యోగం అవుతుంది మొదటిది. తర్వాత కర్మ చేసేటప్పుడు ఒక యజ్ఞంగా భావించి చెయ్యాలి, యజ్ఞంగా భావించి చెయ్యాలి. తర్వాత కర్మ అనేటువంటిది ధర్మంగా భావించి చెయ్యాలి. తర్వాత కర్మ అనేటువంటిది మనకు మనస్తిక శుద్ధిని ఇస్తుంది అనే దృష్టితో చెయ్యాలి, శుద్ధిని ఇస్తుంది అని చెయ్యాలి. తర్వాత శ్లోకం చదువుతాం. యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞముగా భావించి ఏ పనిని చేసినా నువ్వు అది నీకు శ్రేయస్సును కలుగు చేస్తుంది, లేకపోతే బంధానికి కారణమవుతుంది. పేరు ఆశించి, ధనం ఆశించి, ఏద ఆశించి చేసినా కూడా అది నీకు బంధ కారణమవుతుంది, అది మోక్ష కారణం కాదు. యజ్ఞంగా భావించి చేస్తే అది మోక్షానికి కారణమవుతుంది. ఏ కర్మ చెయ్యాలి? ఇప్పుడు కర్మ చెయ్యాలి అంటున్నారు. ఏమిటండి ఆ పంచమహాయజ్ఞాలు అంటే? ఐదు, పంచ అంటే ఐదు. అవి మహాయజ్ఞాలుగా చెప్పబడినాయి పంచమహాయజ్ఞాలు. క్రిందటి క్లాసులో చెప్పాను, దేవయజ్ఞం మొదటిది, రెండు ఋషి యజ్ఞం, మూడు పితృయజ్ఞం, నాలుగు మనుష్య యజ్ఞం, ఐదు భూతయజ్ఞం. మళ్ళీ వివరంగా ఈ పంచమహాయజ్ఞాల గురించి వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.